చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడైన తండ్రి, ఈ సాయంత్రం సమయం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని చుండగా ప్రభు, ఈ వాక్యమును మా హృదయములకు అనుగ్రహించి మీ యొక్క సన్నిధిలో ప్రభు మేము నిలిచి ఉండేవారిని గాను మేము చేయవలసిన రీతిని మా ప్రార్థనలను మీ యొక్క సన్నిధిలో చేసేటువంటి వారిని గాను మమ్మల్ని చేయండి. మీ వాక్యము మాలో నిలిచి ఫలించినట్లుగా సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ దినమందు మనము ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాలను గురించి కొంత పరిశీలిద్దాం. మొదటిగా మనము ప్రార్థన చేయనప్పుడు కడగబడిన హృదయముతో మనం ప్రార్థన చేయాలి. హృదయము కడగబడినట్లయితే, నీవు విశ్వాసి అయినట్లయితే దేవునికి నీవు ఒక కుమారునిగా ఉండగలవు, లేకపోతే కుమార్తెగా ఉండగలవు. కాబట్టి నీ యొక్క ప్రార్థన ఒక అన్యుని వలె కాకుండా ఒక కుమారుని వలె, ఒక కుమార్తె యొక్క ప్రార్థన వలె నీ యొక్క ప్రార్థన ఉండగలదు. కాబట్టి మొట్టమొదట కడగబడినటువంటి హృదయముతో మనం ప్రార్థించేలాగా చూసుకోవాలి. ఒకవేళ నీవు ఆల్రెడీ కడగబడినటువంటి హృదయం కలిగిన వాడవైతే, అదే విధంగా కడగబడినటువంటి హృదయముతోనే ఎల్లవేళలందు నువ్వు ప్రార్థించే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇక రెండవదిగా, నిర్దోషమైన మనస్సాక్షితో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనం ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు మన మనస్సాక్షి మన మీద ఏ విధమైనటువంటి దోషారోపణ చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే మన ప్రార్థనలోనికి వెళ్ళి కళ్ళు మూసుకున్నప్పుడు ప్రార్థన చేయడానికి మన యొక్క మనస్సాక్షి గనుక మన మీద ఏదైనా దోషారోపణ చేస్తున్నట్లయితే, అంటే నువ్వు ఈ దినమందు ఫలాన విషయంలో తప్పిపోయావు కదా, దేవుని హృదయాన్ని నువ్వు దుఃఖపెట్టావు కదా ఫలాన విషయంలో అని నీ యొక్క మనస్సాక్షి నిన్ను గద్దించుతున్నట్లయితే ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మొట్టమొదట దాని విషయమై పశ్చాత్తాపడి, మనస్సాక్షి దేని విషయమైతే గద్దించుతున్నదో దాని విషయము మొదట మన మనస్సాక్షిని సరిచేసుకొని ఆ తర్వాత మనం ప్రార్థన చేయాలి. మూడవది, శత్రువులను క్షమించి ప్రార్థన చేయాలి. అంటే మనం ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు మన మనస్సాక్షి పలాని వారితో నీకు శత్రుత్వం ఉన్నది కదా, పలాని వారితో నీకు టర్మ్స్ సరిగా లేవు కదా అని నిన్ను గద్దిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క శత్రుత్వాన్ని, ఆ శత్రు స్వభావాన్ని అలాగే పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీకు దానివలన ఫలితం ఏమీ ఉండదు. ఆ ప్రార్థన చేసేటప్పుడు వారిని క్షమించి వారి నిమిత్తమై కూడా ప్రార్థన చేసి నువ్వు ప్రార్థనను కొనసాగించినట్లయితే అప్పుడు ఆ ప్రార్థన ఫలితం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ సమయంలో, అంటే ప్రార్థన చేసే సమయంలో వారిని క్షమించినంతసేపు క్షమిస్తారు. ఇక ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే వారి మీద మళ్ళీ శత్రు స్వభావం ఉంచుకుంటూనే ఉంటారు. ఈ విధమైనటువంటి వాటి వలన ప్రయోజనం లేదు. కాబట్టి ఇది చాలా స్ట్రెస్ చేస్తూ చెప్పబడిందండి వాక్యంలో. ఎందుకంటే మీరు మీ శత్రువులను క్షమించి ప్రార్థన చేసినట్లయితే మీ తండ్రి కూడా మీ యొక్క అపరాధములను క్షమిస్తాడు అని సెలవు ఇవ్వబడింది. కాబట్టి తప్పనిసరిగా మనము మన శత్రువులను క్షమించి అప్పుడు మనం ప్రార్థనను కొనసాగించవలసి ఉన్నది. తర్వాతది, విశ్వాసంతోనూ నమ్మకతతోనూ ప్రార్థన చేయాలి. అంటే మనం చేసేటువంటి ప్రార్థన దేవునికి చేస్తున్నామని, దేవుడు మన ప్రార్థన విననై ఉన్నాడని, ఆయన మనకు సహాయం చేస్తాడని, మన ప్రార్థన విని దానికి జవాబిస్తాడనేటువంటి నమ్మకంతోనూ విశ్వాసంతోనూ మనం ప్రార్థన చేయవలసి ఉన్నది. తర్వాత, పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయవలసి ఉన్నది. మన యొక్క బ్రతుకు కడగబడినదై అదే విధంగా కొనసాగుతున్నటువంటి వారమైనట్లయితే మనం పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయగలము. ఒక లంచాలు తీసుకునేటువంటి వ్యక్తి, లంచాలను ప్రోత్సహించేటువంటి వ్యక్తి పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థించలేరు. అదేవిధంగా దుర్మార్గ పనులలో పాల్పొంది దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయలేడు. కాబట్టి మన మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటూ, మనలను మనం పరీక్షించుకుంటూ, ఇలాంటి విషయాలు మనలో ఏదైనా ప్రభువుకు మనకు ఆటంకంగా ఉన్నాయి ప్రార్థన చేయటానికి అని మనకు తెలిసినట్లయితే మొదటగా వాటిని సరిచేసుకొని ఆ తర్వాత మన ప్రార్థనను కొనసాగించవలసి ఉన్నది. ప్రభువుతో ఒంటరిగా ప్రార్థన చేయవలసి ఉన్నది. చాలామంది వారి కుటుంబంతోనో లేకపోతే చిన్న గ్రూప్స్లోనో లేకపోతే చర్చిలోనో ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ఒంటరిగా దేవునితో గడిపేటువంటి సమయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో నరావతారిగా ఉన్నప్పుడు అనేక మార్లు జనసమూహమును పంపివేసి శిష్యులను కూడా పంపివేసి ఏకాంతంగా కొండకు వెళ్ళి రాత్రంతా గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదే విధంగా పరిశుద్ధులైనటువంటి వారు ఒంటరిగా తమ యొక్క జీవితంలో ప్రభువుతో గడిపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకో విధంగా మనం చెప్పాలంటే, ఒంటరిగా నీవు దేవునితో ఎంత సమయం అయితే నువ్వు గడుపుతావో అంత దృఢంగా అంత స్ట్రాంగ్గా నీ యొక్క విశ్వాస జీవితము ప్రభువులో కొనసాగగలదు. కాబట్టి దీనిని ఎన్నడూ మనము నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. అంటే దేవుని చిత్తానుసారంగా అంటే దేవుని యొక్క చిత్తము వాక్యములో మనకు తెలియజేయబడింది. ఆ వాక్యాన్ని వ్యతిరేకిస్తూ మనం ప్రార్థన చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాక్యంలో ఏమున్నదంటే దొంగిలకూడదు అని ఉన్నది. కాబట్టి మనం దొంగతనం చేస్తానికి వెళ్తూ, ఈ దొంగతనంలో దేవా నీవు గనుక నాకు సక్సెస్ దయచేసినట్లయితే నీకు కూడా పాలు ఇస్తాను, అలాంటిది ప్రార్థనలు మనం చేయకూడదు. అదేవిధంగా మనం చేసేటువంటిదే తప్పు పని అని తెలిసినప్పుడు దాని నిమిత్తమై మనం ప్రార్థన చేయకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ నామకార్థ క్రైస్తవులు ఏదో ఒకసారి రెండు సార్లు అప్పుడప్పుడు గుడికి వెళుతూ ఉంటారు. వీళ్ళకి కొంత పాదిరి గారితో, అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారితో ముఖ పరిచయం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఇలా గుడికి వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు సినిమాలకు కూడా వెళుతూ ఉంటారు. వీళ్ళు సినిమాలకు వెళ్ళేటప్పుడు సినిమాలకు వెళుతున్నారని సినిమా హాల్ దగ్గర వీరికి తెలిసినటువంటి వారు ఎవరో చూడకూడదని, మరి ముఖ్యంగా పాస్టర్ గారు చూడకూడదని వాళ్ళు అనుకుంటారు. దాని నిమిత్తం ప్రార్థన కూడా వాళ్ళు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే సినిమాకి వెళుతూ, దేవా నన్ను ఎవరు చూడకుండా చెయ్యి, పాస్టర్, మరి ముఖ్యంగా పాస్టర్ గారు, మా యొక్క చర్చిలో ఉన్నటువంటి సభ్యులు నన్ను ఎవరు గమనించకుండా చెయ్యి అని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రార్థనలు చేయొద్దు, ఎందుకంటే నువ్వు చేసేటువంటి పనే తప్పు. దానికోసం మళ్ళీ ప్రార్థన ఒకటే, అది ప్రార్థన అనబడదు, అది మోసం అనబడుతుంది. ఆ తర్వాత దేవుని చిత్తానుసారంగా అన్నప్పుడు మనము ఈ దేవుని చిత్తము అనేటువంటిది నెరవేర్చబడటం అనే మన జీవితముల ద్వారా నెరవేర్చబడటం అనేటువంటిది అది మన యొక్క ప్రధాన గురి అయి ఉండవలసి ఉన్నది. అది మాత్రమే మన యొక్క జీవితంలో ఏకైక గురిగా ఉండవలసి ఉన్నది. అది నీకు మేలుకరంగా ఉన్నప్పటికీ, ఒకవేళ మొట్టమొదట్లో నీకు కీడుగా లేకపోతే అంత లాభసాటిగా లేనట్లుగా అనిపించినప్పటికీ, ప్రభు యొక్క చిత్తము మాత్రమే నా యొక్క బ్రతుకులో జరగాలి అనేటువంటి దృఢ సంకల్పము, ఆ యొక్క కోరిక నీలో దృఢంగా నాటుకొని ఉండాలి. అదేవిధంగా నువ్వు ప్రార్థన చేసేటువంటిది కూడా ఉండాలి. అంటే దేవాని చిత్తం అయితే దీనిని నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేసే విధంగా ఉండాలి. చాలాసార్లు మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రార్థన చేయటంలో ఎలా ఉంటుందంటే బయాస్డ్గా ఉంటుంది. మనము కొన్ని ఆల్రెడీ రిజర్వేషన్స్ మన యొక్క మనసులో కలిగి ఉంటాము. వాటిని మనం పొందాలనేటువంటి ఆ యొక్క కోరిక దృఢంగా మనలో నాటుకుపోయి ఉంటుంది. అయితే ఈ ప్రార్థన కూడా చేసి దేవుని చిత్తమును తెలుసుకోవాలి అనేటువంటి ఈ యొక్క కోరిక చేత ఏం చేస్తామంటే, మనం ఏదో వెళ్ళి నామక అక్కడ ప్రార్థన చేసినట్లు చేసి అది దేవుని చిత్తము అని చెప్పేట విధంగా చేసుకుంటూ ఉంటారు. అది సరైనటువంటి విషయం కాదు. దేవుని చిత్తం అంటే దేవుని చిత్తమే, అది దేవుని చిత్తం కాలేదంటే కాదు. అంతేగాని దేవుని చిత్తం కాకపోతే దానిని నీ చిత్తంగా బట్టి దేవుని చిత్తానుసారంగా కూడా అది ఓకే అన్నాడు దేవుడు అని చెప్పించటానికి చెప్పటానికి ప్రయత్నించటం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు హృదయమంతటితో చాలాసార్లు ప్రార్థన చేయము. మనం మామూలుగా రొటీన్గా చర్చికి వచ్చినప్పుడు, ఆ చర్చిలో కూర్చున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు ఏం చేస్తామంటే హృదయమంతటితో ప్రార్థన చేయము. ఏదో కొన్నిసార్లు మనకి మన బ్రతుకులో గనక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, పర్సనల్ లైఫ్లో లేదా కుటుంబంలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అప్పుడు మాత్రం హృదయమంతటితో ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు మాత్రమే మన హృదయాంతరంగం నుండి ప్రార్థన వస్తుంది. మిగిలినటువంటి సమయంలో రొటీన్గా మనం చేసేటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడాను పూర్తిగా మనం మీన్ చేయము, హృదయమంతటితో మీన్ చేయము. ఏదో నోటితో చెప్పటం, అలా ప్రార్థన చేయాలి కాబట్టి ఏదో చేస్తూ ఆ రకంగా గడిపేస్తుంటాం. అలా కాదు, ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పటికీ అది మనం హృదయమంతటితో చేసే ప్రార్థనగా ఉండాలి. తర్వాత నిస్వార్థమైనటువంటి మనస్తో చేయాలి. మన ప్రార్థనలు మనకి మాత్రమే పరిమితమైనటువంటివి కాకుండా మనకును, మన చుట్టూ ఉన్న వారికిని, మన సంఘమునకును, మన సమాజమునకు కూడాను మేలు చేకూరాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రార్థన చేసే విధంగా ఉండాలి. చాలామంది స్వార్థపూరితమైనటువంటి మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి మనసులే స్వార్థపూరితమైనటువంటివిగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు చేసేటువంటి పని, ప్రతిదినూ ఏ పని చేసినా దాన్ని మనం గమనించినట్లయితే దానిలో స్వార్థం అనేటువంటిది మనకు ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది. ఈ స్వార్థపూరితమైనటువంటి మనసు ఉన్నట్లయితే స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలే నువ్వు చేస్తావు. నీవు మాత్రమే మేలు పొందాలని, నీవు మాత్రమే దీవింపబడాలని, నీవు మాత్రమే కనికరింపబడాలని, చుట్టూనున్నటువంటి వారు మేలు జరుగుతున్నప్పుడు ఆ మేలును తట్టుకోలేవు, వాళ్ళకి దేవుడి కృప చూపినప్పుడు నీ యొక్క హృదయంలో నీవు సంతోషించలేవు, ఇలాంటి మనసుతో నువ్వు ప్రార్థనలు చేస్తూ ఉంటావు. అది సరైనటువంటి విషయం కాదు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ మనం ప్రార్థన చేయాలి. ఇది చాలా తక్కువ మందికి ఈ అనుభవం ఉంటుందండి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతూ చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే అది నీవు చేసే ప్రార్థనగా అనిపించదు. నీకు ఎంతసేపు అయినా ప్రార్థన చేయగలుగుతావు. ఎంతసేపు ప్రార్థన చేసినా సరే ఇంకా చేయవాలి అనేటువంటి కోరిక నీలో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడే పూర్తయిపోయిందా అని నీవు ముగించినప్పుడు, ఆ ప్రార్థనను ముగించినప్పుడు ఫీల్ అవుతూ ఉంటావు. అది నీకు తెలియకుండగానే, నీవు అనుకొనకుండగానే, అదేవిధంగా నువ్వు భావించకుండగానే కొన్ని విషయాలమై నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటావు. ఈ యొక్క అనుభవం ఎవరికి ఉంటుందంటే దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండి ఆయనతో రెగ్యులర్గా టచ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది సాధ్యమవుతూ ఉంటుంది. ఈ ప్రార్థన గనక నీవు ఫ్రీక్వెంట్గా, అంటే ఎవ్రీడే ఉండకపోవచ్చు కానీ ఫ్రీక్వెంట్గా నీకు ఈ యొక్క ప్రార్థన మాత్రమే ఉండాలనేటువంటి కోరికతో దాని నిమిత్తమై నీ మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ విధమైనటువంటి ప్రార్థన కోసం నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రార్థించేటువంటి వాడవైనట్లయితే నీవు బలంగా ఉండగలుగుతావు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత నీవు నడిపింపబడగలుగుతావు. పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదల అనేటువంటిది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. చాలామందిలో ప్రారంభిస్తారే కానీ పట్టుదలతో కొనసాగించరు. ప్రాబ్లం అంతా అక్కడే ఉంటుందండి. చాలామంది చేసేటువంటి పనులు చాలా వరకు మధ్యలోనే ఆగిపోతాయి. ఎందుకంటే పట్టుదల వారిలో ఉండదు. కాబట్టి పట్టుదల ఉన్నట్లయితే అప్పుడు కొనసాగించగలుగుతావు, కొనసాగించినట్లయితే ముగించగలుగుతావు. పట్టుదల నీకు లేకపోయినట్లయితే నువ్వు మిగిలినటువంటి వాటిని నువ్వు చేయలేవు. కాబట్టి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. అదేవిధంగా విడువక ప్రార్థన చేస్తూ ఉండాలి. విడువక అంటే అది విడిచిపెట్టవద్దు. ఒక విషయం నీవు దేవుని సన్నిధిలో అటో ఇటో తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు నీకు పట్టుదల అవసరమే. అదేవిధంగా విడువక ప్రార్థన చేయటము అవసరమే. అది అటో ఇటో దేవుడు నీతో మాట్లాడే వరకు, దానిని దేవుడు నీ పక్షంగా సెటిల్ చేసే వరకు నీవు ప్రార్థనలో కొనసాగుతావు. మధ్యలో దానిని విడిచిపెట్టేయలేవు. కాబట్టి ఈ యొక్క పరిస్థితికి మనం ఎప్పుడు రాగలుగుతామంటే మనం దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ దేవుడు మాత్రమే నాకు దిక్కు, దేవుడు మాత్రమే నా యొక్క శరణ్యము అని అనుకున్నప్పుడు అప్పుడు మనం ఈ విధంగా ప్రార్థన చేయగలుగుతాము. విసుకక నిత్యము ప్రార్థన చేయటము. చాలామందికి విసుగుదల ఉంటూ ఉంటుంది. ఒక మారు మనసు లేనటువంటి ఒక యవనస్తుడిని తీసుకుని వచ్చి ఉపవాస ప్రార్థనలో మీరు కూర్చోబెట్టినట్లయితే అతను కూర్చొని ఉపవాస ప్రార్థన అయిపోయే వరకు కూర్చోలేడు కదా, అతనికి విసుగుదల ఉంటుంది. అసలు అక్కడికి వచ్చాడంటేనే అతను ఎంతో పేషెంట్గా వచ్చాడనమాట. చాలామంది అసలు రానే రారు. వచ్చిన దగ్గర నుండి తను వెళ్ళిపోయే వరకు విసుగుదల కొనసాగుతూనే ఉంటుంది. ఇదే పరిస్థితి, విసుగుదల అనేటువంటిది విశ్వాసాలలో కూడా కొనసాగుతున్నట్లయితే ప్రార్థన అంటే విసుగు చెందేటువంటి వాళ్ళు, ప్రార్థన అంటే వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, ప్రార్థన అంటే ఆశించినటువంటి వాళ్ళు, కోరిక లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే అప్పుడు విసుగుదల అనేటువంటిది వారి హృదయంలో ఉందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా నిత్యము ప్రార్థన చేయాలి. నిత్యము అంటే కంటిన్యూవల్, అంటే దానికి బ్రేక్స్ ఉంటాయి, మధ్యలో మనకు కావలసినటువంటి విధంగా మనం ఇతర పనులను కూడా చూసుకుంటూ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉన్నది. కాబట్టి వీటన్నిటిని చూసుకుంటూ ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనకు అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానమునిచ్చి మనము నిత్యము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. బాధ్యతాయుతంగా ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసే విధంగా ఉండాలి. మనం సంఘంలో ఉన్నప్పుడు ఒకరి నిమిత్తము మరొకరము ప్రార్థన చేసే విధంగా తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే సంఘంలో నీకు ఒక బాధ్యత ఉన్నది, నువ్వు ఒక అవయవమై ఉన్నావు. కాబట్టి మిగిలినటువంటి అవయవముల నిమిత్తమై, అంటే మిగిలినటువంటి విశ్వాసుల నిమిత్తమై నీకు రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది, భారం అనేటువంటిది తప్పనిసరిగా ఉండి తీరాలి. వారు గనక ఒకవేళ బాధకరమైనటువంటి పరిస్థితులలో వెళుతున్నట్లయితే, ఇరుకలలో కానీ ఇబ్బందులలో కానీ ఉన్నట్లయితే, తప్పనిసరిగా వారిని నువ్వు గమనించుకుంటూ వారి విషయమై కూడా ధ్యానం కలిగినటువంటి వాడివై నువ్వు ప్రార్థించే విధంగా ఉండాలి. భారం కలిగి ప్రార్థన చేయాలి. భారం కలిగి ప్రార్థన చేయటం, భారం ఎప్పుడు వస్తుందండి? నువ్వు ఫీల్ అయితే వస్తుంది. నేను మామూలుగా నా హృదయంలో భారం కలిగి ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతానంటే, నా ఇంటిలో సపోజ్ ఏదైనా తీరనటువంటి లోటు కానీ ఏదైనా ఉన్నదనుకోండి, లేకపోతే వ్యాధి కానీ ఏదైనా ఉన్నదనుకోండి, అప్పుడు భారం కలిగి ప్రార్థన చేయగలుగుతాం. అలా కాకుండా మామూలుగా అన్నీ బాగున్నాయనుకోండి, అప్పుడు భారం ఏమి ఉండదు. మామూలుగా ఏదో కూర్చుని అక్కడ నాయనా నాయనా అనుకొని వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. ఈ భారం అనేటువంటిది నీ యొక్క విషయంలోనే కాకుండా అందరి విషయంలోనూ, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విషయము నువ్వు భారం కలిగి ప్రార్థన చేసేటువంటి వాడుగా, ప్రతి సమయంలో భారం కలిగి ప్రార్థించేటువంటి వాడుగా నువ్వు ఉండవలసి ఉన్నది. దేవుని నామము మహిమపరచబడినట్లుగా నీ యొక్క చేసేటువంటి ప్రార్థన ఉండాలి. అంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన అది దేవుని నామమును మహిమపరచబడినట్లుగా ఉండాలి. అంటే దేవుని నామం మహిమపరచబడినట్లు అంటే, నువ్వు అడిగేటువంటి ప్రతిదీ నీ యొక్క ప్రార్థనలో, నువ్వు కోరేటువంటి ప్రతిదీ, నీవు ఇచ్చేటువంటి కృతజ్ఞత, నీవు ఇచ్చేటువంటి సమర్పణ, అంటే నువ్వు చేసేటువంటి సమర్పణ, ఇవన్నీ కూడాను ప్రభువుకు మహిమ తెచ్చే విధంగా ఉండే విధంగా ఆ ప్రార్థన అనేటువంటిది నువ్వు చేయవలసి ఉంటుంది. చివరిగా ప్రార్థనలో వెయిన్ రిపిటేషన్స్ అనేటువంటివి మనం చేయటం సరైనటువంటిది కాదు. ఇది ప్రభువే చెప్పినటువంటి మాట. ఏదో మాట్లాడుతూ ఏదో వెయిన్ రిపిటేషన్స్, ఆ మాటలే మళ్ళా 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 వినపడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటన్నమాట, ధ్యానం కలిగి ప్రార్థన చేయట్లేరు, హృదయం అందరితోనూ ప్రార్థన చేయట్లేదు అన్నమాట. ఏదో ప్రార్థనలో కూర్చున్నారు కాబట్టి ఏదో అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు తప్ప, బాధ్యతాయుతంగా జ్ఞానయుక్తముగా ప్రభు వినాలి, నాకు సహాయం చేయాలి, నాకు జవాబు ఇవ్వాలి అనేటువంటి కోరికతో చేసే ప్రార్థనగా అది లేదన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుని గమనించుకుంటూ మనం చేసేటువంటి ప్రార్థనని కొంత నియంత్రించుకున్నట్లయితే, దేవుడు తప్పనిసరిగా మనం చేసేటువంటి ప్రార్థనను బలమైన ప్రార్థనగా చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి. దయామేడ, ఈ సాయంత్రం సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి కొద్ది మాటల నిమిత్తమే మీ పాదములకు వందనములు. మేము బలమైన ప్రార్థనలు చేయగలుగునట్లుగా ప్రభువా, మీ యొక్క కోరిక చొప్పున మేము మీ చిత్తానుసారంగా చేసేటువంటి ప్రార్థనలను మా నోట ఉంచి వాటి ద్వారా ప్రభువా నీ నామం నాకు మహిమ తెచ్చుకొనవలనని క్రీస్తు నామందు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.